दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम् ఆది దంపతుల పాదపద్మాలకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ ఉజ్జయిని మహాకాళేశ్వరుడి జ్యోతిర్లింగ ఆవిర్భావ ఘట్టం మనం చెప్పుకున్నాం. మహాకాల జ్యోతిర్లింగ మహిమని తెలియచేసి మరొకటి చెప్పుకుందాం. ఇవాళ ఇంతకు పూర్వం నిన్న ఆయన గుంటలోంచి పుట్టిన విషయం చెప్పాం. దూషణాసురుణ్ణి సంహరించిన అపూర్వ ఘట్టం. కొంతకాలం జ్యోతిర్లింగంగా ఆయన పూజలు అందుకుంటూ ఉండగా ఇక్కడ చంద్రసేనుడని ఒక రాజుగారు వచ్చాడు. చాలా గొప్పవాడు, పరాక్రమవంతుడు. కేవలం భౌతిక పరాక్రమమే కాకుండా ఉపాసనా పరాక్రమం కూడా కలిగినవాడు. ఉపాసనా బలం భుజబలం కంటే గొప్పది. ఒక్కొక్కప్పుడు భుజబలం అవసరం. ఎల్లవేళలా మన శరీర బలంతో ఏం పని చేయలేంగా. జ్ఞానబలం, బుద్ధిబలం, దైవబలం ఒకదాన్ని మించిన ఒకటి. ఈయనకి దైవబలం కూడా ఉంది. ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి రోజు వెళ్ళి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేసి ఆయనకు ఉమ్మెత్త పువ్వులంటే బాగా ఇష్టం. దత్తోర ప్రియుడు, అక్కడికి వెళ్ళి ఆయనకు అవి ఇచ్చి పూజించేవాడు. ఒక రోజున ఆలయ ప్రాంగణం దగ్గర ఒక మహాత్ముణ్ణి చూచాడు. ఎందుకో ఇతడు భూలోకవాసి కాదు అనిపించింది ఆయనకి. ఎవడి ఈయన? తెల్లగా మెరిసిపోతున్నాడు, నెత్తి మీద రెండు కొమ్ములున్నాయి, కాళ్ళు నేల మీద ఆనడం లేదు. మనం మానవులం, నేల మీద నడవకుండా ఉండలేం. మనం నడుస్తున్నాం కాబట్టే మర్త్యులం అయ్యాం. దేవతలకి పాదాలు నేల మీద ఆనవు, గుర్తుపెట్టుకోండి. దేవతల లక్షణాలు ఏంటంటే చెమట పట్టదు, కంటి మీద రెప్పపాటు ఉండదు, కాళ్ళు నేల కానవు. ఇవన్నీ దేవతల లక్షణాలు. ఈ వచ్చిన వాడి కాళ్ళు నేల మీద ఆనకుండా నేల మీదకి పైభాగంలో అడుగెత్తులో ఉండి నడుస్తున్నాడు ఆయన గాలిలో. ఓహో, ఇతడెవడో దివ్యుడు అనుకుని వెంటనే ఈ చంద్రసేన మహారాజు కాళ్ళకి నమస్కారం చేసి ఎత్తులకు సులభమైంది నమస్కారం చేయటం. మహాత్మా, ఈశ్వరాలయంలోకి నేల మీద కాళ్ళు పెట్టకుండా వస్తున్న పుణ్యాత్ముడు ఎవరివి? నిన్ను చూచే భాగ్యం నాకు అప్పింది. ఆ లోపలున్న మహాకాలుడి శిష్యుణ్ణి అందుకు అడుగుతున్నానంటే, మహారాజా చాలా ఆశ్చర్యం, నిజంగా నేను నీకు కనబడ్డానా అన్నాడు ఆయన. అదేమిటన్నాడు ఈయన, నేను ఎవ్వరికీ కనబడను. ఎందుకో తెలిసినా, నేను శివుడి గణాధ్యక్షుణ్ణి. శివుడి దగ్గర ప్రమద గణాలు ఉన్నాయి. ఈ ప్రమద గణాలలో ఒక గుంపుకి అధ్యక్షుణ్ణి. నన్ను మణిభద్రుడు అంటారు. మణిభద్రుడు అంటే శివుడి గణాధ్యక్షుడు అన్నమాట. నందీశ్వరుడు, భృంగి, భృంగిరిటి, మణిభద్రుడు, పోషదంతుడు, పీయూషుడు, వీళ్ళంతా గణాలకి అధిపతులు. కొంత పనిని వీళ్ళ చేత చేయిస్తాడు ఈశ్వరుడు. శివుడి దగ్గర ప్రమద గణాలు కొన్ని కోట్లు, అర్బుదం జర్బుదాలు లెక్కలేవన్నమాటిక. ఈ గణాల్లో 1000 మందికి భృంగిని అధిపతిని చేశాడు, 10,000 మందికి భృంగిరిటి, 100,000 మందికి మణిభద్రుడు అధ్యక్షుడు. అలా 100,000 ప్రమద గణాలకు అధిపతిని నేను, అధ్యక్షుణ్ణి. మా ఈశ్వరుడు ఇక్కడ ప్రత్యక్షంగా ఉంటాడు. అందులో సోమవారం వచ్చిందంటే ఉదయం రాహుకాలంలో కైలాసంలో ఉండడు, పూర్తిగా ఇక్కడే ఉంటాడు. అందుకని ఆయన దర్శనానికి ఈ సోమవారం రాహుకాలంలో నేను కావాలని వస్తున్నాను, నన్ను భూలోకవాసులు చూడలేరు. నువ్వు చూసావంటే నిజంగా ఈశ్వర భక్తుడివి. ఒకసారి ఆలోచించండి, మీరు మనం గుళ్ళోకి వెడుతున్నాం, గుళ్ళోకి మన పక్క నుంచి అదృశ్యంగా ప్రమదగణాలు పెడతాయి, వారు మనకి దర్శనం ఇస్తారా? ఎవరు? వారు దర్శనం ఇచ్చారంటే యోగ జాతకులం. అలాగని అహంకరించకూడదు మళ్ళీ. అందుకే చంద్రసేనుడు ఆశ్చర్యపోయి, మహాత్మా మణిభద్రుడిగా నువ్వు, నీ దర్శనం అయ్యిందంటే ఇక నాకు ఈశ్వర దర్శనం అవుతుంది, ఎందుకంటే ముందు భగవంతుడి భక్తుల దర్శనం అవ్వాలి, ఆయన దగ్గర ఉండే గణాలని పూజించాలి నా భాగ్యం అని వెంటనే కన్నీళ్లతో ఆయన కాళ్ళు కడిగేసి, రోజు నీ దర్శనం కావాలన్నట్ట. ఆయన జాలిపడ్డాడు, రోజు వచ్చేవాడు. ఈయన శివుణ్ణి పూజించే ముందు మణిభద్రుణ్ణి పూజించి అక్కడికి వెళ్ళేవాడు. గిరీశ గణముఖ్యశ్చ సర్వలోక నమస్కృత ఏకదాస గణేంద్రోహి ప్రసన్నాస్యో మహామణి. రోజు మణిభద్రుణ్ణి పూజించి ఆలయంలోకి వెళ్ళేవాడు. ఇప్పుడు ఆ మణిభద్రుడున్న స్థానంలో ఓంకారేశ్వర లింగం ఉన్నది. లోపల ఓంకారేశ్వరుడు అనే పేరుతో స్వామివారికి ఆలయం ఉంది కదా, పూర్వం మణిభద్రుడు అక్కడే ఎక్కువ ఉండేవాడు. ఆ తర్వాత వింధ్యపర్వతం దగ్గరికి వెళ్ళి ఆ ఓంకారేశ్వరుడి లింగం నుంచి ఇంకొక ప్రతిమని, ఒక లింగాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించాడు అని లింగపురాణం చెబుతున్నది. అంటే లోపల ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలోకి వెళ్ళి బయటికి రాగానే ఓంకారేశ్వర లింగం ఉంటుంది, చేత్తో తాకి రావచ్చు. ఆ లోపల ఉన్నంత జనం ఇక్కడ ఉండరు, పిచ్చివాడు కొందరు పట్టించుకోరు, కానీ లోపల నుంచి బయటికి రాగానే ఆయన్ని కూడా ముట్టుకోవాలి. దానిని ఆ మణిభద్రుడు ప్రతిష్ఠించాడు. అంత గొప్ప లింగం అది, అత్యంత పవిత్ర లింగం అది. అసలు ఆలయంలోకి వెళ్ళినప్పుడు లోపల కేవలం మూల విరాట్టే కాకుండా చూడవలసినవి చాలా ఉంటాయి, అవన్నీ తెలుసుకుని వాటిని కూడా చూడగలిగితే అప్పుడు యాత్ర సంపూర్ణమవుతుంది. ఆ లోపల ఒక నవగ్రహాలు లింగరూపంలో ఉంటాయి, చూడండి ఈసారి ఆ నవగ్రహాలని చూడాలి, అక్కడ సిద్ధి గణపతి ఉన్నాడు ఆయన్ని చూడాలి, ఈ ఓంకారేశ్వరుని ముట్టుకోవాలి, ఆ లోపలికి వెళ్లే ముందు సీతారామ లక్ష్మణులు ఉంటారు వారికి కూడా నమస్కారం చేయాలి, వారు కూడా త్రేతాయుగంలో ఇక్కడికి వచ్చి భక్తితో పూజించారు. తులసీదాసు రామచరిత్ర మానస రాసిన ఆయన కూడా ఈ ఆలయానికి వచ్చాడు. అందుకే లోపల కాకభూసుండి గరుత్మంతుల యొక్క సంవాదాన్ని రామచరిత్ర మానసుని గోడమే చూడండి, కాకి రూపంలో కాకభూసుండి అంటారు ఆయన్ని, రామచరిత్ర మానసులో వస్తాడు. ఆయనకు ఎదురుగుండా గరుత్మంతుడు వినయంగా కూర్చుని ప్రశ్నిస్తాడు. మనకు ఉత్తర రామాయణంలో ఉంటుంది రామచరిత్ర మానసులో ప్రత్యేకంగా. ఈశ్వరుడు ఎంత గొప్పవాడో చూసారా అండి. గరుత్మంతుడు ఒక రోజున ఈశ్వరుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి, శివ నేను రామచంద్ర ప్రభువు దగ్గరికి వెళ్ళాను, ఆంజనేయుడు ఆహ్వానిస్తే అక్కడ ఇంద్రజిత్తు నాగాస్త్రం వేశాడు, ఆ నాగాస్త్రం వల్ల రామలక్ష్మణులు బంధింపబడ్డారు, అప్పుడు నేను వెళ్ళి ఆ పావులన్నింటినీ పొడిచి నాగాస్త్రం నుంచి రామలక్ష్మణుల్ని విముక్తుల్ని చేశాను. కానీ నాకు ఒక అనుమానం, గరుత్మంతుడైన నాకు విష్ణువు ఎలా ఉంటాడో తెలుసు, ఎందుకు అని నిత్యం ఆయన్ని వాస్తాను గనక. హనుమంతుడు నీవు మీరందరూ మా విష్ణుమూర్తే రాముడు అంటున్నారు, నా రాముడు ఏమిటి పామరుళ్లాగా, నిజంగా రాముడు విష్ణుమూర్తి అయితే నా దేవుడు అయితే నేను వచ్చి పాముల్ని ముక్కుతో పొడిచేంత వరకు కథలు లేకుండా పడున్నాడు, దీనంగా పెళ్ళమా సీత అని ఏడుస్తాడు. అందువల్ల ఎందుకో రాముడు విష్ణుమూర్తి అంటే నమ్మలేకపోతున్నాను అన్నట్ట. గరుత్మంతుడు మీరు నేను కాదు, నిత్యం స్వామిని మోసే గరుత్మంతుడికి అనుమానం వచ్చింది. తులసీదాస్ రామచరిత్ర మనస్సులో ఉంటుంది, శివపురాణంలో కూడా ఉంటుంది ఇది. అప్పుడు శివుడు పక్కపక్క నవ్వి, నేను శ్రీరామ శ్రీరామ అని చెప్పిస్తున్నానంటే కారణం నాకు ఆ మాత్రం రాముడు విష్ణు అని తెలియక, నాయన నువ్వు తాత్కాలికంగా రాముణ్ణి బంధ విముక్తుణ్ణి చేశాననుకుంటున్నావు, నీకు ఆయన ఇచ్చిన వరం, ఆయన మానవుడిలా ఉంటే కానీ రావణాసుడు చావడ గనక మనిషిలా నటించాడు, నీకు ఈ అనుమానం తీరాలంటే నేను చెప్పకూడదు, భూలోకంలో కాకభూసుండి అని ఒక ఆయన ఉన్నాడు అక్కడికి వెళ్ళి వినయంగా ఆ గురువుగారిని ఆశ్రయించి సందేహం తీర్చుకున్నాడు. వెంటనే గరుత్మంతుడు ఎగురుకుంటూ బయలుదేరాడు. అప్పుడు పార్వతీదేవి రెండు ప్రశ్నలు వేసింది, ఈయన రెక్కలు పైకెత్తి కిందకి ఇలా దింపుతూ ఉంటే ఒక అద్భుత శబ్దం వస్తుంది, అదేమిటి? రెండోది, శివుడు నువ్వు, నీకంటే విష్ణుమూర్తి తత్వం తెలిసిన వాడు మరొకడు లేడు. చూస్తూ చూస్తూ నువ్వు కాకి దగ్గరికి ఎందుకు పంపేవంది? అప్పుడు ఆయన అన్నాడు, ఈ గరుత్మంతుడు చాలా ఉత్తముడు, వినతాపుత్రుడు, తల్లికి దాస్య విముక్తి కలగజేశాడు. అప్పుడు విష్ణుమూర్తి మెచ్చుకొని తల్లిని పూజించినవాడు, గురువుని పూజించినవాడు నాకు ఇష్టుడు, నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. ఎప్పుడూ నీ దగ్గర ఉండాలి, నీకు వాహనంగా ఉండాలి అని కోరుకున్నాడు విష్ణువుని గరుత్మంతుడు. అప్పుడు ఆయన, ఈరోజు నుంచి నువ్వు నాకు వాహనంగా ఉండు, నీకు ఒక గొప్ప వరం ఇస్తున్నాను, నీ రెక్కలు ఇలా కిందకి పైకి ఒక్కసారి ఇలా అల్లార్చావనుకో, అందులోంచి ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరీ మంత్రం వస్తుంది. కాబట్టి ఈరోజు నుంచి నీవు అష్టాక్షరీ మంత్రాన్ని నీ రెక్కల తప్పుడు ద్వారా వ్యాపింపచేస్తావన్నాడు. అదనవాడు గరుత్మంతుడు రెక్కల్లో ఉన్న గొప్పతనం. గరుత్మంతుడు ఒక్కసారి రెక్కలు ఇలా టపటప కొట్టగానే ఒకే ఒక్కసారి కొడితే ఓం నమో నారాయణాయ, అలా నిరంతరం రెక్కలు ఆడిస్తూ ఎగిరితే ఆయన ఎగిరిన ప్రాంతమంతా అష్టాక్షరీ మంత్ర ధ్వనితో నిండిపోతుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటూ అవ్యక్త మధుర ధ్వని. పైగా కొంతమంది అరిస్తే అసహ్యంగా ఉంటుంది, గొంతు హాలు పగిలిపోతుంది. కానీ ఆయన రెక్కల చప్పుడు నుంచి వచ్చే అష్టాక్షరీ మంత్రం పరమ మధుర ధ్వని, కలధ్వని అన్నమాట. ఇంకా రెండవ ప్రశ్నకి సమాధానం, నేనే రాముడి గురించి చెప్పచ్చు విష్ణువే రాముడని, కానీ ఇతనిలో అహంకారం ఉంది. నేను రాముణ్ణి బంధ విముక్తుడిని చేశాను, నా వల్ల రాముడు విముక్తుడయ్యాడు, కాబట్టి రాముడు మానవుడు అనుకుంటున్నాడు పిచ్చాడు. ఒక్కొక్కప్పుడు గురువులు శిష్యుణ్ణి, నాకు శ్లోకం రాలేదు, నీకు ఉందేమో గుర్తుందేమో చెప్పంటే నేను చెప్పాను మా గురువు గారికి అని శిష్యుడు అహంకరించినట్టుగా ఉంది వీడి పరిస్థితి. అదనమాట. ఈ అహంకారం పోతే కానీ రామతత్వం తెలియదు. మనలో అహంకారం ఉన్నంత వరకు రాముడి గురించి అర్థం కాదు. అహంకారం పోవాలంటే ఏం చేయాలి? నేను చెప్పకూడదు ఇతనికి శివతత్వం. కాకి దగ్గరికి పంపాను. కాకి అంటే పక్షుల్లో అధమ పక్షి, ఈయన పక్షి రాజు. గరుత్మంతుడు అంటే పక్షులకి రాజు. నా శాఖ చాలా గొప్పది అని గర్వించేవాడు వీడు. అటువంటి అహంకారం పోయి ఇంత పక్షిరాజు గరుత్మంతుడు ఒక సామాన్య పక్షి దగ్గరికి వెళ్ళి వినయంగా కూర్చుని గురువుగారి దగ్గరికి వెళ్ళి శిష్యుడు ఏం చేయాలి? శిష్యుడు ఎంత గొప్పవాడైనా కింద కూర్చుని వినవలసిందే. అప్పుడేమవుతుంది? కాకి గారు సింహాసనం మీద కూర్చుని పురాణం చెబుతారు, ఈయన కింద కూర్చుని వినాలి. దెబ్బకి అహంకారం పటాపంచలైపోతుంది, ఆ దెబ్బతో వీడు బాగుపడతాడు, అప్పుడే రామతత్వం తెలుస్తుంది. అప్పటిదాకా నువ్వు ఎంత గింజుకున్నా రామతత్వం తెలియదు అన్నాడు ఆయన. ఎంత గొప్పవాడు చూశారు శివుడు. అహంకారం ఎవళ్ళైనా ఉంటే పర్ర పర్రని కోసేస్తాడు. నేను గొప్పవాడిని అనుకున్నాడా వాడి పని అయినట్టే. ఈ పూట నాకు సులభంగా దర్శనం అయిపోతుందని వీడికి అహంకారం వచ్చిందా, ఆ పూట జనాన్ని ఎక్కువ పెడతాడు. బాబోయ్ జనం ఉంటారేమో అనుకుంటాడా, కొంచెం బెంగ పెట్టుకుని టక్కన దర్శనం అయిపోతుంది. ఎక్కడేనంతే ఆయన లక్షణం ఏది? మనలో ఏదైనా ఇంత పిసర తేడా వచ్చిందా, అలా అలా మొడతాడు. అటువంటి మహానుభావుడు గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెబుతున్నానంటే, లోపలికి వెళ్ళినప్పుడు ఆ కాకభూషుండి గరుడ సంవాదాన్ని గోడల మీద బొమ్మలుగా చిత్రీకరించారు. ఆ సంవాదం జరిగిన స్థలం కూడా ఉజ్జయిని, చాలామందికి తెలియదు. భూలోకంలో కాకభూషుండికి ఆయనకి జరిగిన సంవాదం ఆ లోపలే జరిగింది. ఇన్ని దివ్య లక్షణాలు ఈ ఉజ్జయినిలో ఉన్నాయి. అటువంటి చోట రోజు ముందు గురువుగారిని మణిభద్రుణ్ణి పూజించి అప్పుడు తన దేవతని మహాకాళేశ్వరుణ్ణి పూజిస్తూ ఉంటే ఒక రోజున మణిభద్రుడు సంతోషించాడు. నాయన, చంద్రసేన మహారాజా, మా ఈశ్వరుడు నీ ఎడల ప్రసన్నుడయ్యాడు. రోజు నువ్వు తన అనుచరుణ్ణైన నన్ను పూజిస్తున్నందుకు నాకంటే ఎక్కువ సంతోషించాడు మా తండ్రి. మా తండ్రి లక్షణం అది, తనని పూజించిన వాళ్ళకంటే తన భక్తుల్ని, తన అనుచరుల్ని పూజిస్తే ఎక్కువ సంతోషిస్తాడు. దీన్ని బట్టి అర్థమైంది కదా శివుడి లక్షణం ఏమిటి. శివుణ్ణి పూజిస్తే కొంచెమే సంతోషిస్తాడు. శివుడి గణములను, గణేశ్వరుణ్ణి, నందిని, ఇంకా ప్రమథ గణాలని పూజిస్తే బాగా సంతోషిస్తాడు. అందుకని నీకు ఒక కానుక ఇస్తున్నాడు ఆయన అని ఒక మణి ఇచ్చాడు. సవై మణి కౌస్తుభవద్యోతమానోర్క సన్నిభ. ఆ మణి కౌస్తుభమణిలో ఉందట. కౌస్తుభమణికి తమ్ముడది, అచ్చం కౌస్తుభమణిలాగే ఉంది. ధగధగధగ వెలిగిపోతోంది. చంద్రసేన మహారాజా ఈ మణిని ఒక హారంలో పెట్టి తయారు చేయించి బంగారం గొలుసులో పెట్టించు. దీన్ని మణి ఇచ్చారు అనుకోండి, ఆ మణిని బయట ఎక్కడో పెట్టడం కాదుగా. అంచేత బంగారపు గొలుసు తయారు చేయించి మధ్యలో పతకం తయారు చేయించి ఆ పతకంలో ఈ మణిని నిక్షిప్తం చెయ్యి. ఉంగరంలో రాళ్ళు పెట్టుకున్నట్లుగా ఈ మణిని పెట్టుకో, మెళ్ళలో వేసుకో, పూజించు, ఇక నీ జాతకం మారిపోతుంది అన్నాడు. దాంతో ఈయన బంగారపు గొలుసోడి చేయించుకుని అందులో ఈ మణిని నిక్షిప్తం చేయించి శివుడికి సమర్పించి మెడలో వేసుకున్నాడు. ఇక అక్కడి నుంచి చూడండి, ఈ మెడలో ఉన్న మణి దేనికి తగిలిన రాయి, ఇనుము, ఈ రెండు ఆ రోజు నుంచి బంగారం అయిపోవడం మొదలయ్యాయి. పొరపాటుని మైకు దగ్గర కూర్చునే ఉపన్యాసం చెబుతున్నప్పుడు ఈ మెడలో ఉన్న మణి మైకుకి తగిలితే బంగారం మైకు, ఇక వాడి జాతకమే జాతకం. ఏదైనా రాయికి తగిలితే అది బంగారం అయిపోతుంది. ఒక్క లింగం తప్ప, శివలింగాన్ని బంగారంగా మార్చే శక్తి ఆ శివుడికి తప్ప మరెవడికి లేదు. ఈ మణులు ఏం చేయలేవు. దాన్ని అసలు మణి అది కనుక, జ్యోతిర్మణి అది కనుక. ఈ రాజుగారికి జాతకం మారిపోయింది, సంపదలు పెరిగిపోయాయి, కోట్లు కోట్లకి పడగలెత్తేశాడు. అంతఃపురం రాజుగారు, సామాన్య రాజుగారు, ఈశ్వరానుగ్రహం కలిగితే అఖండ ఐశ్వర్యం పొందాడు. రాళ్ళు, రప్పలు, ఇనుము అంతా బంగారం అయిపోతుంటే రాజ్యం అంతా సువర్ణమయమైపోయింది. ఇది భూమండలంలో ఉన్న మహారాజులందరికీ తెలిసింది. ఉజ్జయిని రాజు చంద్రసేనుడు పూర్వం ఒక సామాన్యుడు, ఎక్కడి నుంచో వాడికి మణి దొరికిందిట. ఆ మణి శివ భక్తుడు మణిభద్రుడు ఇచ్చాడని చెప్పుకుంటున్నట్ట. దొంగ, అదంతా అబద్ధం, ఎక్కడో మంత్రశక్తులతో సంపాదించాడు వీడు. ఆ మణి ఉండడం వల్ల సంపదలు ఉన్నాయి, ఆ మణి మనం లాగేసుకుందాము అనుకున్నారు. మహారాజులందరూ కుమ్మక్కైపోయారు. అందరూ కలిపి, ఎక్కడ లేని చెత్తా చెదారం రాజులు, చిన్నరాజులు, చితకరాజులు అందరూ కలిసి హస్తినాపురం నుంచి ఇంకో మస్తికాపురం వరకు వాళ్ళంతా ఏకమైపోయారట. మంచివాడిని పడగొట్టడానికి ఇంతమంది ఏకమవుతారు గుర్తుపెట్టుకోండి. ఒక ఉత్తముడు ఎవడైనా సక్రమంగా పరిపాలన చేస్తూ ఐశ్వర్యవంతుడైతే ఈర్ష్య కలిగిన వాళ్ళందరూ వీడిని పడగొట్టడానికి ఓ దరిద్రపు పార్టీ వాడు తయారు చేస్తారు, ఓ ఎలియన్స్ అనమాట. అలా తయారైపోయారు వీళ్ళంతా. వీళ్ళందరికీ రాజు ఎవరు అంటే ప్రాగ్జ్యోతిషపురాధీశ్వరుడు నరకాసురుడు. నరకాసురుడు అప్పట్లో తన గణాన్ని మాత్రమే పంపేవాడు, డైరెక్ట్గా యుద్ధానికి వచ్చేవాడు కాదు. వీళ్ళందరూ ఏమని కబురు పెట్టారు, చంద్రసేన నీ దగ్గర ఉన్న మణి మాకు ఇచ్చేయి, అలా అయితే నీ రాజ్యం నీకు ఉండనిస్తాం. కాదు కూడదని అహంకరించావనుకో నిన్ను నీ రాజ్యాన్ని నాశనం చేసేస్తాం, వెంటనే ఆ చూడామణి మాకు పంపేయి అన్నారు. ఈయన ఏం చేశాడు, నాకు మణిభద్రుడు ఇచ్చాడు, ఎప్పుడు ఈ మణిని తీయొద్దు, నీ మెడలో ఉంచుకో, సర్వకాల సర్వావస్థల్లో ఎవరికి ఇవ్వద్దని ఆజ్ఞాపించాడు. ఆ మహాత్ముడు ఆజ్ఞాపిస్తే నేను ఎలా ఇస్తాను, ఇవ్వను అన్నాడు ఆయన. వాడికి మండిపోయింది. ఈ రాజులందరికీ నిరాకరణ చేస్తావానని అఖండ సైన్యంతో వచ్చారు, చతురంగ బలాలతో వచ్చేశారు. చతుః అంగము అంటే నాలుగు రకాల భాగాలు, రథాలు, గుర్రాలు, ఏనుగులు, కాలినడకన వెళ్లే సైన్యం, వీరందరినీ కలిపితే చతురంగ బలములు అంటారు. ఈ నాలుగు రకాల బలాలతో చంద్రసేన మహారాజు గారిని పట్టి పీడించి జయించి ఈ మణిత్తుకు పోదాం అనుకుని ఎక్కడెక్కడెక్కడి నుంచి వచ్చి పడిపోయారట. సంస్కృతంలో దేహలి అంటే గడప, ఆ దేహలియే ఇప్పుడు ఢిల్లీ అంటే. ఢిల్లీ అంటే మన భారతదేశానికి అది గడప, ద్వారం అన్నమాట. అందుకని దాన్ని దేహలి అనేవారు. సంస్కృతంలో అది ఢిల్లీ అయ్యింది. ఈ పదాలన్నీ అలా వచ్చినవే, మొత్తం పురాలన్నిటికీ కూడా పేర్లన్నీ అలా వచ్చినవే. ఈ మధ్యప్రదేశ్ ఉందనుకోండి, భూమండలానికి ఇది నడుము, కడుపు. ఇది కడుపు కనుక సంస్కృతంలో కడుపుని మధ్య అంటారు, నడుము కనుక మధ్యప్రదేశ్ అన్నారు. ఇది ఉత్తర దిక్కులో ఉంది కనుక ఉత్తరప్రదేశం అన్నారు. ఇలా ఒక్కొక్క ప్రాంతానికి ఆ పేరు రావడానికి గల కారణం భూమికి అది ఏదో ఒక అవయవం గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి సైన్యం అంతా వచ్చేశారు, రాజును చుట్టముట్టారు. మహారాజు గారు మంత్రిని పిలిచి, మంత్రి ఎంతమంది సైనికులు ఉంటారో శత్రు సైనికులు చూడంటే ఏం చెప్పమంటారండి, తారల లెక్క కాగా శిక తాతతి లెక్క హిమంబు లెక్క వారి ముగ్ధారల లెక్క. ఆకాశంలో నక్షత్రాలు లెక్కెట్టచ్చు, ఇసుక లెక్క పెట్టచ్చు, తెల్లవారుజామున ఆకాశం నుంచి కిందకు పడే మంచు బొట్లు కూడా లెక్క పెట్టచ్చు. వారి ముగ్ధారల లెక్క, వారి ముక్కన్నా జలముక్కన్నా మేఘం. పైనుంచి కిందకి ఏకధాటిగా వర్షం కురుస్తుందిగా మనం చూస్తున్నాంగా, 4 రోజులుగా ఈ వర్షం కిందకి ఎన్ని బొట్లు పడుతుంది ఎవడన్నా లెక్కెట్టగలడా? ఏకధాటిగా కురుస్తున్న వర్షధారని కూడా లెక్కెట్టచ్చు, కానీ వచ్చిన సైన్యం లెక్క పెట్టలేము. నేల ఈనినట్టుగా వచ్చి పడిపోయారు శత్రు సైనికులు, వావో ఈ సైన్యాన్ని లెక్క పెట్టలేము, అంతమంది ఉన్నారు. యుద్ధం చేయడం అంటే ఆత్మహత్యతో సమానం. వాళ్ళతో యుద్ధం ఏం చేస్తామండి? మందబలం అనగానే రాజుగారికి అర్థమైపోయింది, శరీర బలంతో యుద్ధం చేయలేం. వెంటనే కోట తలుపులు మూసేసి మహాకాళేశ్వర ఆలయానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి తమేవ శరణం రాజా మహాకాళేశ్వరం యయౌ నిర్వికల్పో నిరాహారః సన్రూపో దృఢ నిశ్చయః సమానర్చ మహాకాలం దివానక్తమనన్యధీహి. వెంటనే మహాకాళేశ్వరుడిని పట్టుకున్నాడు. మహాత్మా, ఈశ్వర శరణు శరణు, దిక్కు లేదు నాకు. మొత్తం ఎక్కడెక్కడున్న మహారాజులంతా తమ తమ సైన్యాలతో వచ్చి నగరాన్ని చుట్టుముట్టారు. ఓడిపోతున్నాం మేము, చచ్చిపోయే స్థితిలోకి వచ్చాము, నిత్యం నిన్నే నమ్ముకున్నాం. నీవు పంపించిన మణిని ధరించటంతో ఇంత గందరగోళం జరిగింది, ఇప్పుడు నువ్వే రక్షించాలి అని భక్తితో ప్రార్థిస్తే ఈశ్వరుడేమీ మాట్లాడలేదు. ఎంత ప్రార్థించినా ఆయన అంత తేలిగ్గా మాట్లాడలే. ఒక్కొక్కప్పుడు పరీక్ష గట్టిగా పెడతాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు, శివుణ్ణి ఇలా మెప్పించేటట్లేం, ఈయన అభిషేకించి, అభిషేక ప్రియుడు, జలధారా ప్రియుడు, ఎక్కడెక్కడ మన నగరంలో పుణ్యాత్ములు ఉన్నారో వారి ఇళ్లల్లో నుంచి ఒక్కొక్క కలశం నీళ్లు తీసుకురమ్మనండి. అవకాశం ఉన్న వాళ్ళని ఒక కలశంతో పెరుగో పాలో నెయ్యో తేనో తీసుకురమ్మనండి. తీసుకొచ్చేవాళ్ళు భక్తితో వారే నెత్తి మీద పెట్టి తీసుకురావాలి, మాకు నమ్మకం ఉంది అని చెప్పాలి. ఇంతమంది పుణ్యాత్ముల ఇళ్లల్లో నుంచి తెచ్చే నీళ్లు పాలు వాటితో అభిషేకం చేస్తే ఆ మహాత్ముడికి మనస్సు కరుగుతుందేమో. ఇప్పుడు అర్థమైంది కదా, మనం అభిషేకం చేస్తే ఈశ్వరుడు ఒకవేళ మనకి అనుగ్రహం ఇవ్వకపోతే అప్పుడు మనం ఏం చేయాలి? మన చుట్టుపక్కల ఉన్న భక్తులందరినీ పిలిచి మీరందరూ కూడా వచ్చి తలక చెంబుడు నీళ్లు పోయండి, ఏమో ఎవరిలో ఏ శక్తి ఉందో మీ శక్తి వల్ల మీ భక్తి వల్ల ఈశ్వరుడు అనుగ్రహించవచ్చు. ఒక్కోసారి తమాషా చెప్పమంటారా, మనం పిచ్చాళ్ళు అనుకుంటాం, ఆ పిచ్చివాళ్లే మనకి దర్శనం చేయిస్తారు. ఓసారి కాశీ వెళ్ళా, ఓ ఆ పూట భయంకరంగా ఉంది వాతావరణం, ఇంకా మామూలు రష్ కాదు. నేను అలాగే వెళ్ళిపోయాను. ఇంతలో గురువుగారు ఎవరో చేయొచ్చుకులాగారు, ఈ పూట మామూలుగా అయితే ఆ పూట దర్శనం అసంభవం అనుకుంటున్నారంతా, ఈ పూట దర్శనం అవ్వదని. ఇంతలో అక్కడ ఈ దుగ్గిరాల బేబీ పిచ్చిదానిలో కూర్చునింది లోపల, మా గురువుగారని చెప్పి ఆ జనంలోంచి నా చెయ్యొచ్చుకులు అక్కెళ్ళింది. ఒత్తప్పుడు పిచ్చింది అనుకుంటారా, ఆ పూట ఆవిడ దర్శనం చేయించింది. ఎంత విచిత్రం, నాకు బాగా గుర్తు చాలా కాలం క్రితం. అంటే ఏ సమయంలో ఎవరి దగ్గర ఏ శక్తి ఉంటుందో మనకు తెలియదు, వీడి వల్ల ప్రయోజనం లేదనుకుంటాం, ఆ వ్యక్తే ఒక్కోసారి ప్రయోజనకారవుతాడు. వీడే మనకి సర్వం దిక్కనుకుంటాం, వాడు ఎందుకు మనకి రాకుండా వెళ్ళిపోతాడు. మంచి బలంగా ఉన్నవాడిని ముందు పంపి వీడు మనకి దర్శనం చేయిస్తాడు అనుకుంటే వాడు తన దర్శనం చేసుకుని వెళ్ళిపోతాడు, మనం పట్టించుకోడు. ఎందుకు మనకి రాని వాడు వీడు అనుకుంటాం, వాడు దర్శనం చేయిస్తాడు. ఎంత విచిత్రంగా ఉంటుందండి ఇది, ఆశ్చర్యం. అందుకని ఏం చేయాలంటే మనం సామూహికంగా ఎందుకు రావాలో ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. అసలు రహస్యం ఇక్కడ చెప్పాడు, ఇంతమంది ఉన్నారు వీళ్లలో ఎవడో ఒక భక్తుడి యొక్క భక్తికి భగవంతుడు మనల్ని అనుగ్రహించి గండం లేకుండా చేస్తాడు. జాతకాల్లో దరిద్ర జాతకం ఉన్నవాడు ఎలా ఉంటాడో మహర్జాతకుడు కూడా ఉంటాడట. అందుకని నేను ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి రక్షించు బాబోయని పట్టుకున్నాను. ఆయన మాట్లాడడంలా అంటే నా శక్తి నా భక్తి సరిపోలేదు, నా నగరంలో పరమభక్తులు ఉండొచ్చు, వారందరూ కూడా రండి, మీరే నెత్తి మీద మీ ఇంట్లోంచి ఒక కలశం తీసుకురండి, ఆ కలశంలో నీళ్ళో పాలో ఏముంటే పట్టుకురండి, మీరందరూ నా కళ్ళ ముందు స్వామికి పోయండి, నేను దాన్ని పులుముతాను ఆ లింగానికి, మీ భక్తి వల్ల ఈశ్వరుడు ప్రసన్నుడై అనుగ్రహించవచ్చు నన్ను, మీరు నన్ను నా రాజ్యాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు అన్నాడు ఆయన. అనగానే ఊళ్ళో వాళ్ళందరూ కూడా భక్తితో తలో చెంబుడు నీళ్లు పట్టుకొచ్చారు, పాలు పట్టుకొచ్చారు. అప్పుడు జరిగిందో తమాషా, పెళ్ళైన కొత్తల్లో భర్త చచ్చిపోయిన ఒక గొల్ల ఆవిడ ఊళ్ళో ఉంది. ఆవిడ గొల్లది పాపం, ఓ గోపిక. ఆవిడకు 5 ఏళ్ళ కొడుకు ఉన్నాడు. ఆ కొడుకుని ఎత్తుకుని ఓ చెంబుడి నిండా పాలు ఉచ్చుకుని ఈ పాలు అమ్ముకుంటే కానీ ఆవిడకి బతకడానికి లేదు తెలుసా మీకు. ఆవిడ కటిక దరిద్రురాలు, ఒక్కే ఆవు, ఆ ఆవు పాలు అమ్ముకు బతుకుతోంది. ఆ ఆవు పాలు అమ్మడం మానేసి చెంబుతోటి ఆ పాలు తెచ్చి నెత్తి మీద పెట్టుకుని మహారాజు గారు చెప్పారు రాజ్య రక్షణ కోసం శివుడి ప్రసన్నుడు అవ్వాలంటే ఈ పాలు పోసేద్దాం అనుకుని వెరి తల్లి ఆ పాలు పుచ్చుకొచ్చింది. మహారాజా ఇదిగో పాలు అంది. మహారాజు గారు ఆ శివలింగం మీద ఆ పాలు ఆవిడ చేతి పోయించి చేత్తో అలా అభిషేకం చేస్తున్నప్పుడు నిమురుతూ నీళ్లు ఒకడు పోస్తుంటే నిమురుతాం కదా అలా నిమురుతూ ఆ పాలు, ఆయన మహాభక్తుడు కనుక నిధనపత ఏ నమః నిధనపతాంతికాయ నమః అంటున్నాడు. ఈ 5 ఏళ్ల కుర్రాడు చూశాడు పక్కన నుంచి, కుర్రాడు చూశాడు పక్కన నుంచి, ఎంత బాగుందో పూజ, పత్రి వేస్తున్నారు రాజుగారు, పాలు పోస్తున్నారు, పెరుగు పోస్తున్నారు, జనం అంతా వచ్చిన వాళ్ళంతా చెంబులతో నీళ్ళు వస్తుంటే ఆయన నిమురుతున్నారు అనుకుని, అమ్మా నేను కూడా ఇలాగే రాజుగారిలా ఇక్కడ ఉండి పూజ చేయొచ్చు అంటే అబ్బాయి ఇది రాజుగారి శివలింగం, మనం ఏదో 5 నిమిషాలు చూసి వెళ్ళడమే తప్ప ఇవాళ రాజుగారు అనుగ్రహించారు కాబట్టి పాలు పెరుగు పోయగలుగుతున్నాం, మనం 24 గంటలు ఉండకూడదురా నాయన అంది ఆవిడ. ఇంక వీడికి పిచ్చి పట్టేసింది, ఈ శివలింగం చాలా బాగుంది, ఇక్కడే కూర్చుని పూజ చేయాలని ఉంది కానీ ఇక్కడ ఉండనివ్వరు, మనం అంతే కదా దర్శనం చేసుకుందామని ఆశగా వెళ్ళిపోతాం. అక్కడ పోదారు వరం ఇచ్చినా దేవుడు వరం ఇవ్వడు, దేవుడు వరం ఇస్తే పోదారు వరం ఇవ్వడు, ఈ ఇద్దరు ఇస్తే సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళనివ్వరు, మనం ఉండిపోదామని కోరికతో పెడితే ఉండనిస్తారా మరి. కుర్రాడు అమాయకుడు వెర్రిగొల్లాడు అనుకుంటాం ఒక్కొక్కప్పుడు. వాడు ఏమని చేశాడు, ఇంటికి రాగానే ఒక గుడిసెలో కూర్చుని ఇంత మట్టి తీసుకొచ్చి ఆ మట్టిని అచ్చం శివలింగంగా తయారు చేసాడు. ఇదిగో ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఈయనే అనుకున్నాడు అమాయక భక్తుడు. ఇంకక్కడి నుంచి రాజుగారు చేసిన పూజ అంతా కళ్ళారా చూశాడు కదా. ఈ మట్టి మధ్యలో ఒక రాయి పెట్టి దాన్ని గట్టిగా నొక్కేసి దొడ్లో ఉన్న ఆకులు ఏముంటే, రాజుగారి కంటే బిల్వపత్రం ఏదో ఇంకో పత్రం ఏదో తెలుసు, వీడికేం తెలుసు పాపం, కనిపించిన ఆకు పిచ్చాకు అది పుచ్చిపోయిన ఆకు అనవసరం, ఆకులు పట్టుకొచ్చేసాడు. ఇంట్లో నీళ్లు బాగా ఉన్నాయి శుభ్రంగా, ఆ నీళ్లు పట్టుకొచ్చాడు. ఇక్కడ చెప్పాడు లీలయా కల్పయామాస, ఏమీ లేదు లీలతో కల్పించాడు, గంధం లేదు ఇది గంధం అన్నట్ట. రాజుగారు గంధం సమర్పయామే అన్నాడు, అది వీడికి గుర్తుండిపోయింది, వాడికి జ్ఞాపక శక్తి ఎక్కువ, ఏకసంతాగ్రహులు కొంతమంది ఎన్నిసార్లు చదివినా శ్లోకాలు గుర్తుకురావు కొంతమందికి, సరిగ్గా పురాణం దగ్గరికి వచ్చి మర్చిపోతారు, అయినా నాటకం ఆడేస్తారు అనుకోండి అది వేరే విషయం. ఈయన ఒక్కసారి రాజుగారు గంధం సమర్పయామి, పత్రం సమర్పయామి, పుష్పం సమర్పయామి అన్నవన్నీ గుర్తుపెట్టుకుని ఇక్కడ చెప్పారు ఉత్తుత్తి పదార్థం ఏమీ లేదు, ఆ మట్టే గంధం సమర్పయామి, అలంకారం వస్త్రం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి, దీపమా దర్శయామి, అక్షతాన్ని సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, ఇలా ఉపచారాలన్నీ చేశాడు. మీకు చూడండి శివపురాణంలో 23వ శ్లోకంలో చెప్పారు ఏమీ లేదు అన్నీ ఉన్నట్టే భావనతో ఇచ్చేశాడు. దీనికి ఏమని పేరు, మానసిక పూజ. వాడికేం శివమానస పూజ అని తెలుసా, ఆయన ఏమైనా శంకరాచార్యుడా, రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమద మోదాంకితం చందనం జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. హృదయంతో కల్పించి సమర్పిస్తున్నాను అన్నాడు ఆయన, నా దగ్గర ఏమీ లేవు, ఇదిగో ఇదే ఆసనం రత్నై కల్పితం ఆసనం, హిమజలయీహి అది కూడా చల్లని నీళ్లు, ఇంక ఉజ్జయినిలో ఈ కాలంలో ఉంటే చల్లని నీళ్ళకి ఎలాగో కొద ఉండదు, స్నానం సమర్పిస్తున్నాను, ఇదిగో వస్త్రం, ఇలా ఒకటి కాదు అంతా హృత్కల్పితం గృహ్యతాం, నా హృదయములో కల్పించిస్తున్నాను. అందుకే చిట్ట చివర యత్ కర్మ కరోమి యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభోత ఆరాధనం, నేను ఏ పనులు చేస్తున్నానో అవన్నీ నీ ఆరాధన అన్నాడు. అపూర్వ భావన అన్నమాట ఆ శ్లోకం, ఒక్కసారైనా చదవాలి. ఆత్మాత్వం, నా ఆత్మ నీవు అంటే ఓ పరమాత్మ నువ్వే నేను అన్నాడనమాట. ఈ జీవాత్మ నీవే ఓ పరమాత్మ, త్వం మమ ఆత్మ. గిరిజామతి, ఆ పార్వతీదేవి నా బుద్ధి. సహచరా ప్రాణాహ, నా పంచప్రాణాలు నీ సహచరులు. శరీరం గృహం, నీ దేవాలయం, నీ మందిరం నా శరీరం, నా శరీరమే దేవాలయం. దేహో దేవాలయ ప్రోక్త. పూజాతే విషయోపభోగరచన, నేను రోజు ఎన్నో అనుభవిస్తున్నాను విషయవాసనలతో. ఇంట్లో ఇడ్లీ తింటున్నాం, కాఫీ తాగుతున్నాం, మంచినీళ్ళు తాగుతున్నాం, ఇవన్నీ నీ పూజ అన్నాడు ఆయన. నిద్ర సమాధి స్థితి, బయట తిరిగి వచ్చి అలిసిపోయి లేక ఇడ్లీ ఎక్కువ తిని నిద్రపోతున్నాను అనుకో, అదే సమాధి స్థితి అన్నాడు. నా నిద్రే నీకు సమాధి స్థితి. చూస్తున్నాక కళ్ళ ముందు కూర్చొని నిద్రపోతుంటారు, అయినా సమాధి అంటారు. అబ్బాయి లేదండి, ధ్యానం వస్తేనే కళ్ళు మూసుకున్నాను, అదే సమాధి స్థితిట. నిద్ర సమాధి స్థితి ఎంత గొప్ప అపూర్వ భావన అది. నేను నిద్రపోతున్నాను, నిజంగా అహంకారంతో నిద్రపోతున్నాను, సామరితనంతో నిద్రపోతున్నాను, తిండి ఎక్కువ నిద్రపోతున్నాను, అయినా అది సమాధి కింద భావించన్నాడు. సంచార పదయో ప్రదక్షిణ విధి, ఏదో నేను అటు ఇటు తిరుగుతున్నాను కదా సరదాగా, వస్తువులు కొనుక్కోవడానికి. ఎక్కడికి వచ్చినా ఈ చెత్త కొనుక్కోవడం మానవం కదా మనం, ఏం దొరుకుతాయి, ఏం ఊళ్ళు దొరకవా, అయినా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అవి దొరుకుతాయి ఇవి దొరుకుతాయి అని కొనుక్కొచ్చేస్తున్నాం. ఈ కొనుక్కొచ్చే వస్తువుల కోసం తిరగడానికి ఉపయోగించే నడకుందే, ఈ నడకంతా నీకు ప్రదక్షిణ. ఇక్కడ నుంచి ఏదో ఫ్యాన్ కొనుక్కున్నాం, ఓ చీపురు కట్టు కొనుక్కున్నాం, బట్ట కొనుక్కున్నాం, ఇంకేదో చెప్పు కొనుక్కున్నాం, ఇంకో తప్పు కొనుక్కున్నాం, ఉప్పు కొనుక్కున్నాం, పప్పు కొనుక్కున్నాం, ఈ కొనుక్కోవడం కోసం నడిచాం. నిజానికి మనం ఏమన్నా దేవుడి కోసం నడిచామా? మనం ఏదో పిచ్చి వస్తువులు కొనుక్కోవడానికి నడిచాము, కానీ ఏ వంకతో అయినా నడిచాను. ఈ సంచారం అంతా ప్రదక్షిణ విధి, నేను నా కాళ్ళతో తిరిగిన తిరుగుడంతా నీకు ప్రదక్షిణమే. అబ్బా ఇంకింతకంటే గొప్ప భావమేముంటుంది. స్తోత్రాణి సర్వాగిరవు, ఏవో పిచ్చి కబుర్లు వస్తూనే ఉంటాయి. గురువుగారు ఉపన్యాసం చెప్పడానికి ఒక 5 నిమిషాలు ఆలస్యమైందా, హాల్ అంతా దద్దరిల్లిపోయేలా, ఇక అక్కడ నుంచి ఈ కండువా కొన్నావా, మండువా ఇల్లు కొన్నావా, అదిగో అక్కడ ఫలానా వస్తువు దొరుకుతుంటే మీకు తెలియదు చండి పినిగారు అని ఈ కొనుక్కున్నది వీడికి క్షవరమై వాడికి కూడా క్షవరం అవ్వాలని అక్కడ గెంటుతాను. ఇలా పిచ్చి కబుర్లు ఎన్ని వస్తూ ఉంటాయో ఇక్కడ ఉన్నప్పుడే. ఈ పిచ్చివాగుడంతా స్తోత్రాణి అన్నాడు. నేను ఏం మాట్లాడినా ఆ మాటలన్నీ నీకు స్తోత్రములే అనుకో. ఈ విధంగా చెట్టు వరకు వచ్చేగా ఉన్నాడు. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధ, నేను ఏ పని చేసినా అదంతా శంభో ఓ ఈశ్వర తవ ఆరాధనం, నీ ఆరాధనం. ఇదన్నమాట మానస పూజ. ఇది చాలా అపూర్వ భావన. అలా చేయగా చేయగా కొంతకాలానికి మనలో పిచ్చి ఆలోచనలు పోతాయని అర్థం అన్నమాట. ఈ చిన్న కుర్రాడు మహారాజు గారు కష్టకాలంలో ఇళ్లలో నుంచి మీ వస్తువులు తెమ్మంటే వీళ్ళమ్మ చెంబుడు పాలు పట్టుకెడితే ఆ పాలు పోస్తున్న సమయంలో రాజుగారు ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహన సమర్పయామి నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అని ఈ విధంగా చెబుతూ ఉంటే అవన్నీ కంఠస్థం చేసి ఇంటికొచ్చి ఒక లింగం కింద రాయి పెట్టి దాని మీద మట్టితో అలిమి స్వామివారికి భస్మం పూసేస్తున్నారు కదా ఇలాగా, అలా రాయి మీద అదంతా పులిమి ఇదే గంధం ఇదే ధ్యానం ఇదే ఆవాహనం అని చెప్పుకుపోయాడు. ఉత్తుత్తి పూజ చేశాడనమాట, కల్పిత పూజ ఏమీ లేకుండా. పదే పదే రాజుగారు చెప్పిన నామాలన్నీ గుర్తున్నాయి, ఆ నామాలు చదివేశాడు. ఆ సమయంలో వీళ్ళమ్మ ఆవిడేదో కొద్ది భక్తి కలిగింది, పెద్ద భక్తురాలు కాదు. చచ్చి చెడి కాస్త బియ్యం పోగేసి పట్టుకొచ్చింది, ఆ బియ్యం అన్నాన్ని వండింది, కూర ఏదో చేసింది దొడ్లో ఉన్న బచ్చలా కూర. ఒరే కుమార భోజనం రారా బాబు చల్లారిపోతుంది, పైగా మన ఇంట్లో ఈ మధ్యన తలుపు సరిగ్గా లేదు, కుక్క దూరుతోంది, కుక్క తినేసిందంటే మళ్ళీ మనకు అన్నం ఉండదు రా అంది. వీడు శివ శివ అంటున్నాడు. ఏమిటో తన్మయత్వం పెరిగిపోయింది ఆ కుర్రాడికి, అంత భక్తి కుదిరేసింది. చిన్నప్పుడే మార్కండేయుడు భక్తి లాంటి భక్తి, ధ్రువుడి లాంటి వాళ్ళకి వచ్చే భక్తి, ప్రహ్లాద కుమారుడికి విష్ణు మీద ఉన్న భక్తి లాంటి భక్తి వచ్చేసింది. ఆనందంతో వీడు ప్రార్థిస్తున్నాడు. మళ్ళీ ఆవిడ
భోజనం, భోజనం అది. బాలశ్చ భోజనం నైచ్చత్ తదా తత్రయయౌ ప్రసూః. ఈ కుర్రాడు మాత్రం భోజనం లేదు, అసలు ఆ మాటలే వినపడ్డంలా. అన్నమో అన్నమో అని ఆవిడ పిలుస్తోంది, వీడేమో అన్నం మానేసి అమ్మ అమ్మ నాయన నాయన అంటూ ఈశ్వరుణ్ణి పట్టుకున్నాడు. పిలిచి 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 వచ్చి చూసింది ఆవిడ ఈ కుర్రాడిని. ఎరా పిలుస్తుంటే చెవుడు వచ్చిందా, వినపడలేదా? అసలే మన ఇంట్లోకి ఈ మధ్యనేమో తడిక ద్వారంగా పెట్టాం, మనం ఇక్కడ తలుపులు పెడతాం కదా, ఆ తలుపు స్థానంలో ఒక చిన్న ఏతాకుల తడిక పెట్టింది. ఈ తడికలో తోసుకుని ఒక కుక్క లోపలికి వస్తుంది ఇటు తరచుగా. ఈ కుక్క అన్నం తినేస్తోంది. నువ్వు ఇప్పుడు వచ్చి వెంటనే తినకపోతే పొరపాటు నేను బయటికి వెళ్ళానంటే కుక్క అన్నం తిందంటే ఈ పూట అన్నం ఉండదు, ఉపవాసం ఉండాలి, ఏమనుకుంటున్నావు అంది. అయినా వీడికి వినబడలా. అత్యద్భుత భక్తితో శివ శివ శంభో భవభయహర శంభో, శివ శివ శంభో భవభయహర శంభో, భవభయహర శంభో శివ శివ శంభో, భవభయహర శంభో శివ శివ శంభో, శివ శివ శంభో భవభయహర శంభో. పార్వతీ మనోహర కృపాకరా, పార్వతీ మనోహర కృపాకరా, పాలలోచనా మహేశ భవ విమోచనా, పాలలోచనా మహేశ భవ విమోచనా, శివ శివ శంభో భవభయహర శంభో. చెంబు పట్టుకెళ్ళి పాలు పోసి వచ్చిన దగ్గర నుంచి చెంబో చెంబో అంటున్నాడేమో అనుకుంటుంది ఈ పిచ్చిది. ఈ శంభోకి చెంబోకి తేడా తెలియక చెంబో చెంబో అంటావు, చెంబు ఇంట్లో ఉందిరా అంది. ఈయనకి అదేం వినపట్ల. ఆ రాజుగారు అన్న శంభో శంభోయేగా, శివ శివ శంభో. ఇక చూడండి ఆవిడ చాలా కోపం వచ్చేసింది అండి. ఆకృష్ట తాడితశ్చాపి నాగచ్చత్వసుతో యదా తాం పూజాం నాశయామాసక్షిత్వా లింగంచ దూరతః. ఇంక ఈ అమ్మకి కొంచెం తెక్కొచ్చింది. ఒక్కసారి శివ శివ శంభు అంటున్న కుర్రాడు చెయ్యొచ్చుకుని బర్రును పక్కకి లాగి కాలుతో ఒక తన్ను తన్ని కర్రతో కొట్టి, ఈ కాలుతో తంతారండి నిజంగా. కొంతమంది లేబర్లో చూశాను నేను, చారుధామ యాత్రకి వెళ్తున్నప్పుడు ఒకసారి అక్కడ వర్షాల్లో రోడ్డు వేస్తున్న చోట పని చేసుకుంటున్న పిల్లకి తెక్కొచ్చేసి ఆ పిల్లాన్ని వీపు మీద ఉన్న పిల్లాన్ని కింద పారేసి కాలుతో తన్నేసింది. అప్పుడు అర్థమైందన్నమాట, కాలుతో తన్నది పిల్లని కొడుకుని తన్నింది అని శివపురాణంలో చెప్పిన కథ ఇక్కడ చూశాను కళ్ళారా. ఈ పామర్లు కదా, వాళ్ళకి కోపం వచ్చిన అలాగే ఉంటుంది, ప్రేమ వచ్చిన అలాగే ఉంటుంది, పిచ్చ అలాగే ఉంటుంది, చితకబాధ వేస్తారు. ఇక అప్పుడు ఆ బాధనలో వెనక ముందు చూడరు. ఒక్క తన్ను తన్ని కింద పడేసి కర్రతో కొట్టు కొట్టింది. అయినా సరే వాడు ఏం మాట్లాడట్ల, ఏడవట్ల, శివ శివ శంభు అంటున్నాడు. దాంతో ఈ శివలింగం దగ్గరికి కొడుకుని తీసుకెళ్ళడం పొరపాటు అయిపోయింది. ఇంట్లో ఈ రాయి పట్టుకొచ్చి పెట్టాడు. ఆయన మహారాజు కాబట్టి రాళ్ళు రప్పలు పెట్టి పూజిస్తాడు, వీడేమిటని ఆ లింగాన్ని లాగి కింద పారేసి క్షిప్త్వ లింగంచ దూరత, వెంటనే దూరంగా విసిరేసింది. పూజా సామాగ్రి ఉట్టుట్టి పూజా సామాగ్రి పారేసింది. దొడ్లో పిచ్చాకులు తెచ్చి పూజ చేశాడే, ఆ ఆకులన్నీ తీసేసింది, నిర్మాల్యం తీసేసినట్టుగా. ఇప్పుడు కుర్రాడు కళ్ళు విప్పి చూశాడు, లింగం దూరం అయిపోయింది, పూజా సామాగ్రి ధ్వంసం అయిపోయింది, ఏడ్చుతూ కింద పడిపోయి శివ 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 అయి బాబోయ్ నా శివలింగం దూరం అయిపోయింది అని స్పృహ తప్పి కింద పడిపోయాడు. నా కొడుక్కి పిచ్చి పట్టేసింది అనుకుని ఈ పిచ్చి తగ్గిద్దామని దొడ్లో పసరాకులు ఉన్నాయి ఇట్లండి, మూర్ఖుండాకులు అంటే ఆకులు ఉండేవి పూర్వం, ఆ పసర నెత్తిమీద వేసి పులిమేసేవారు పూర్వం. పిల్లాడికి కొంచెం జలుబు చేసినా కొంచెం తిక్కతిక్కగా మాట్లాడినా నెత్తి మీద ఇంత నిమ్మకాయ రసం పసరు వేసి కొట్టేవారు. ఆ పసరు నిమ్మకాయ తేవడానికి వెళ్ళింది ఈవిడ. ఇంతలో వీడు కళ్ళు విప్పాడు. ఏడ్చి శివ రాజుగారి దగ్గర మాత్రమే ఉంటావా, నేను నా దగ్గర పెట్టుకుని పూజిద్దామంటే మా అమ్మ తండ్రి కింద పారేస్తే దూరంగా పడిపోయావా అని ఏడుస్తూ వాళ్ళ లింగాన్ని తెచ్చాడు. ఆ క్షణమే భంమంటూ పెద్ద శబ్దం వచ్చేసింది. చూస్తూ ఉండగా ఆ గుడిసంతా బంగారపు భవనం అయిపోయింది. ఆ భవనం మధ్యలో అపూర్వమైన దివ్యలింగం వచ్చేసింది. ఆ లింగానికి పక్కన ఒక పెద్ద శంఖం వచ్చింది, శంఖానికి పక్కన ఒక భేరీ వచ్చింది. ఢామ్ ఢామ్ అనే శబ్దంతో భేరీ తనంత తానే మోగింది, శంఖం తనంత తానే
పెద్దగా ధ్వనించింది.
హిరణ్మయ బృహద్వారం కపాటవర తోరణం మహార్హ నీల విమల వజ్ర వేదీ విరాజితం. ఎంతో పూర్వం కుర్రవాడు లింగం పెట్టిన స్థలమంతా వజ్ర వైడూర్యములు తాపడం చెయ్యబడిన వేదిక, చెక్క వేదిక స్థలం అయిపోయింది.
ఏ వేపు చూచిన అంత ఆ ద్వారం. ఇందాక వాళ్ళ అమ్మ ఏముంది, ఏతాకులు తడికిరా లోపలికి కుక్కలు వస్తాయందే, ఇప్పుడు ఆ తడికిల బదులు ద్వారం బృహద్వారం, అది కూడా ఎటువంటిది, హిరణ్మయ బృహద్వారం, పూర్తిగా బంగారంతో పెద్ద వాకిలైపోయింది. మొత్తం కోట గోడల్లో తయారైపోయాయి, అన్నీ బంగారంతో తయారు చేసినవే, సిమెంటు వాడడం, ఇటుకలు పెట్టడం ఏమీ లేదు, సంపూర్ణంగా హిరణ్మయమే. నవరత్నాలు తాపడం చేయబడిపోయాయి. ఇంక ఇంటి నిండా వాళ్ళమ్మ ఏదో చిన్న చితకా చెంబు అనుకుంది, ఇందాక పట్టుకెళ్ళింది, ఏ వేపు చూసినా చెంబులే. ఆ చెంబు నిండా అంబు, అది కూడా గంగాంబు, ఆ చెంబులన్నీ బంగారమే. ఇల్లంతా సంపదలతో నిండిపోయాయి. ఎంత అన్నం కుక్క తింటుందేమో అని ఆ పిచ్చిది భయపడితే ఇంటి నిండా మాయించి అద్భుతమైనటువంటి దాసదాసీజన్ అంట. ఆ దాసదాసీజన్ ఒకళ్ళు పాయసం వండుతున్నారు పెద్ద గాడిపోయి మీద, ఒకళ్ళు అన్నం వండుతున్నారు, ఒకళ్ళు పప్పు వండుతున్నారు, ఒకళ్ళు నెయ్యి కాచేస్తున్నారు, మరొకరు పులిహార తయారు చేస్తున్నారు, దద్దోజనం తయారు చేస్తున్నారు, రకరకాల పిండి వంటలతో కూరగాయలతో గుమగుమలు ఆడిపోయింది. మొత్తం వాతావరణం మారివైపోయింది. ఇప్పుడు ఈ కుర్రాడిని చూసి తల్లి తెల్లబోయి, ఒరే కొడుక నువ్వు కొడుకు కాదురా, నేను దుడుకుతనంతో ఈశ్వరుణ్ణి బయటపారేశాను, ఎంత పొరపాటు చేశాను నాయన అంది. ఇప్పుడు ఈ కుర్రాడు చూశాడు రత్నలింగం తయారైంది, అక్కడ మామూలు లింగం కాదన్నమాట. పురోద్భాసిత మణిస్తంభై శుద్ధ స్ఫటిక భూతలై తన్మధ్యే రత్నలింగం హి శంకరస్య కృపానిధేహి. అన్ని మణులతో తయారు చేసిన ఒక పానవట్టం ఆ ప్రాంతం, ఆ ప్రాంతం మధ్యలో అంటే ఆలయం అంతా మణుల ప్రాకారం మధ్యలో రత్నలింగం ప్రత్యక్షమయ్యింది. అప్పుడు ఆ కుర్రాడు దాన్ని పట్టేసుకుని ఏడ్చేశాడు ఆనందంతో, శివశివ శివశివ అన్నాడు. ఈలోపు రాజుగారు పూజ చేస్తున్నాడుగా అక్కడ, అక్కడ హఠాత్తుగా శివలింగం కనపడకుండా పోయింది, ఉజ్జయిని మహాకాళేశ్వర లింగం. రాజుగారికి మతిపోయింది, ఇదేంట్రా కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి పోయిందిట, వాడెవడో కొండనాలికి రోగం వచ్చిందని మందేసేట, కొండనాలికి అది ఉన్ననాలికి ఊడిపోయింది అన్నట్టుగా ఉంది. అందరూ వచ్చి తలకో చెంబుడు పాలు నెయ్యి పోయిండి అని అందరినీ పిలిస్తే అసలు లింగమే లేదు అంటూ ఉంటే మంత్రి గారు, అయ్యా మన దొడ్డి దగ్గరలో ఉన్న గొల్లవాళ్ళ ఇంట్లోంచి శంఖనాదం వినపడుతోందండి అన్నాడు. రాజుగారికి అనుమానం వచ్చింది, పరుగు పరుగులు వచ్చి చూశాడు. ఇందాక ఒక పేద గోపికా స్త్రీ చెంబుడు పాలు పట్టుకొచ్చిన ఆవిడ కొడుకు ఇల్లు పూర్తిగా బంగారం అయిపోయింది. అమ్మ నాయనోయన లోపలికి వచ్చి చూశాడు. చూస్తే ఓ శంఖం తనంతా తానే ఆ గాల్లో తేలి ఆడుతూ ఎవరు ఊదకుండానే ధ్వనిస్తోంది. శంఖాన్ని మనం పట్టుకుని భయ్య అంటే చచ్చి చెడు ఊదితే ఊదాలి, శబ్దం రావాలి. తనంతా తానే గాల్లో తేలాడుతూ ఊదుతోంది ఆ శంఖం, ధ్వనిస్తోంది. మరో పక్కన భేరీ మోగుతోంది, పైనుంచి పూలవర్షం కురుస్తోంది. మధ్యలో రత్నలింగం, అంతా సువర్ణ ప్రాకారాలు, నవరత్నాలు, సంపదలు. రాజుగారికి అర్థమైపోయింది, వీడు భక్తుడంటే అమాయక భక్తుడు, ఒక చిన్నపిల్లవాడి భక్తికి తట్టుకుని ఆయన ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇటువంటి భక్తుల్ని కన్నా ఈ ఉజ్జయినీపురం ఎంత భాగ్యం చేసుకుందో అని ఆ శివుడి లింగానికి అవగలించుకుని, మహానుభావుణ్ణి అనుగ్రహించడానికి అక్కడ మాయమై ఇక్కడ ప్రత్యక్షమయ్యావా తండ్రి అనగానే, ఉజ్జయిని మహాకాళేశ్వర లింగాన్ని అక్కడ ఎప్పుడూ మాయం చెయ్యను, నేను అక్కడ మాత్రమే ఉన్నాననుకుంటున్నావు, ఈ క్షేత్రం అంతా నేనే, నువ్వు ఒకవేళ ఎవడైనా లోపలికి రాలేక ఆర్తితో పిలిస్తే బయటకు వచ్చి దర్శనమిస్తానని లోకానికి చెప్పడానికి ఇక్కడికి వచ్చానన్నాడు. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడికి వెళ్ళినప్పుడు మనకి దర్శనం అవ్వలేదు, నడవలేకపోతున్నాం, ఇంక ఈ పూట బాధపడుతున్నాం అనుకోండి, అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా, కరుణాస్వరూపుడు ఆ లోపలికి వెళ్ళలేకపోతే ఆయనే బయటకు వచ్చి దర్శనమిస్తాడు. ఆయన గొప్పతనం అది, మనం లోపలికి వెళ్ళాలి, వెళ్ళే అవకాశం లేకపోతే తనంత తానే బయటకు వచ్చి నా తండ్రి పిలిచావా అని వస్తాడు. అది ఉజ్జయిని మహిమ. ఈ క్షేత్రం అపూర్వమని అందుకే చెబుతూ ఉంటా, అక్కడ ఎక్కడ కాదు అణువణువు నిండి ఉంటాడు ఆయన. ఆ గొల్లవాడి భక్తికి నేను మెచ్చుకుని ఇక్కడ రత్నలింగ రూపంలో దర్శనమిచ్చాను. ఇది త్రేతాయుగం వరకు ఉంటుంది, ఆ తర్వాత ఇది అదృశ్యం అయిపోతుంది. ఈ స్థానంలో కాలభైరవాలయం మాత్రమే ఉంటుంది ఆ తర్వాత అన్నాడు. అంటే గొల్లవాడిల్లున్న స్థానంలో ఇప్పుడు కాలభైరవాలయం మాత్రమే ఉంది, అక్కడ ఆ రత్నలింగం ఇప్పుడు ఈ కలియుగంలో ఉండదు, దర్శనం ఇవ్వదని చెప్పారు. కొన్ని కారణాల చేత రత్నలింగం కలియుగ వాసులకి అదర్శనమయ్యింది. ఆ రత్నలింగం ఉన్న స్థానంలో సరిగ్గా ఆలయానికి బయట వచ్చేట చిన్న లింగం ఉంటుంది చూడండి, ఆ లింగాన్ని ఆ రోజున ఆ గొల్లది పూజించిందనమాట, గొల్లవాడు పూజించినటువంటి లింగం అది. ఈసారి కాలభైరవ ఆలయానికి వెళ్ళేటప్పుడు మీరు చూడండి, ఆ ప్రాంగణంలో బయటే ఉంటుంది చిన్న లింగం అనమాట, తప్పక దాన్ని చూడాలి, అది మహామహిమ కలిగినది. కొన్ని పురాణాలకి తప్ప మామూలు వాళ్ళకి అర్థం కావు, బాగా పరిశీలిస్తే ఈశ్వరానుగ్రహం ఉంటే కానీ అవి బయటికి రావు. కాలభైరవ ఆలయ ప్రాంగణం దగ్గర చిన్నగా ఉంటుంది లింగం, అందరూ వస్తారు దాన్ని పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు ఈ గొల్లవాడి కోసం ఆవిర్భవించిన రత్నలింగ స్థానంలో ఉన్న లింగం అదన్నమాట. కలియుగంలో ఆ రత్నలింగం ఈ లింగ రూపంలో దర్శనమిస్తుంది, అందుకే అక్కడికి వెళ్ళి ముట్టుకుంటే ఆ రత్నలింగాన్ని ముట్టుకున్నట్టే. ఇంకేముంది, ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసింది, రాజుగారు, రాజుగారి భార్య, పిల్లలు, పరివారం అందరూ వచ్చేసారు, అందరూ దర్శనం చేసుకున్నారు. రాజుగారు గొప్పతనం అదే, ఈ ఇంట్లోకి అందరూ రండి దర్శనం చేసుకోండి, అందరూ చేసుకున్న వాళ్ళు బయట నిలబడ్డారు. ఈలోపు బయట శత్రువులు చుట్టుముట్టేసిన వాళ్ళందరికీ, ఏమిట్రా నగరంలో నుంచి శంఖధ్వని, భేరీధ్వని భయంకరంగా వినపడుతోందన్నారు. వీళ్ళకేమో శంఖధ్వని మధురంగా వినపడుతోంది. బయట వాళ్ళకి ఎలా ఉందో తెలుసా, యుద్ధరంగంలో కృష్ణుడు పాంచజన్యం ఊదినట్టు, శివుడు త్రిపురాసుల దగ్గరికి వెళ్ళినప్పుడు శంఖం ఊదినప్పుడు ఎటువంటి ధ్వని వస్తుందో, అటువంటి ప్రళయకాల భేరీ భైరవ భాంకార హుంకారాది శబ్దాలు వినపడుతున్నాయి. దాంతో వాళ్ళు కంగారు పడి, రాజుగారు ఏమైనా సైన్యంతో యుద్ధానికి వస్తున్నాడా, యుద్ధానికి వచ్చే ముందు యుద్ధ భేరీ శబ్దాలు ఇలా వినబడతాయి, రాజుగారు యుద్ధానికి వచ్చే ముందు శంఖం పూరిస్తున్నాడా చూసి రమ్మని వేగులు వాళ్ళని పంపారు ఈ శత్రువులు. ఆ వేగులు వాళ్ళు లోపలికి వచ్చి చూసి గోడచారులు, అథ ప్రభాతే యుద్ధాయపురం సమృద్ధ్య సంస్థిత రాజానః చారవక్త్రేభ్యుః సుశ్రువుశ్చరితం చతత్తు. ఈ చారులు, గోడచారులు చూసేశారు ఇదంతా. చూసి మహారాజా, మహారాజా అంటూ వీళ్ళందరికీ నాయకత్వం వహిస్తున్న శత్రురాజు గారు నాయకుడి దగ్గరికి వచ్చారు. ఏమిట్రా ఏం జరిగింది నగరంలో, మేము గోడచర్యం చేయడానికి వెళ్ళామా అండి, మా జన్మ ధన్యమైపోయిందండి, గోడచారులమైన మాకే. ఆ రాజుగారు శివుణ్ణి పట్టుకు పూజిస్తూ ఉంటే ఒక గొల్లవాడు కూడా ఇంట్లోకి వచ్చి ఓ లింగాన్ని పెట్టుకున్నట్ట రాయిని, ఆ ఇల్లు బంగారం అయిపోయింది, ఆ రాయి ఉన్న స్థానంలో రవ రత్నలింగం వచ్చింది, ఇప్పుడు రాజుగారు అక్కడ పూజలు చేస్తున్నాడు, అక్కడి నుంచి ఆకాశంలో ఎగురుతోంది ఒక శంఖం, ఆ శంఖాన్ని ఎవరూ వదట్లేదు, అదే తనంతట తాను పెయ్యి అని ధ్వనిస్తోంది. అక్కడ ఎక్కడి నుంచి వచ్చిందో పెద్ద ఢంక, ఆ భేరి ఎవరూ మోయించకుండా మోగుతోంది, ఇది ఈశ్వరానుగ్రహం మహారాజా అనగానే ఒక్క క్షణకాలం శత్రువులకి భయం కలిగిపోయింది. వాళ్ళలో వాళ్ళు కూర్చున్నారు, మీటింగ్ వేసుకున్నారు, మనం చాలా పెద్ద పొరపాటు చేశామేమో, అయం రాజా చంద్రసేన శివభక్తోతి దుర్జయ, ఈ రాజు శివభక్తుడు, ఎవరి చేత జయింపబడ్డానికి వీలు కానివాడు, ఇతన్ని జయించడం ఎవడి వల్ల కాదు, ఈ మహారాజు గారి శక్తి ఎటువంటిదో మనం కళ్ళారా చూశాం, మన గూఢచారులు చెబుతున్నారు, లోపల శివుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు, శివుడి శంఖం ఇక్కడికి వచ్చింది, శివుడి ఢంక ఇక్కడికి వచ్చింది, మనం ఇప్పుడు కూడా పిచ్చెక్కి యుద్ధానికి ఎడితే శివుడు త్రిశూలంతో పొడిచి చంపుతాడు, లేదా మూడవ కన్ను తెరిచి భస్మం చేస్తాడు. చిన్న పిల్లవాడే ఇంత భక్తుడిగా ఈ ఊళ్ళో ఉంటే ఇంక ఈ ఊళ్ళో తక్కిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఆలోచించుకోండి. ఇంక ఈ రాజుగారు శంకర సేవకుడు, శంకర కింకరుడు మనం కూడా, ఆ శంకర కింకరుడి మీద అహంకరించి బెంకంతో శంకింకక కింకబూని వెళ్ళామంటే మన బెంకం పొంకం అన్నీ అణిగిపోతాయి అని భయపడిపోయి వెంటనే, మహారాజా చంద్రసేన నీతో యుద్ధం చెయ్యం, సంధి చేసుకుంటాం, మమ్మల్ని క్షమించు అని గూఢచారుల ద్వారానే వార్త పంపారు. వెంటనే రాజుగారు తలుపు తీయగానే అందరూ పరిగెత్తుకొచ్చి రాజు కాళ్ళ మీద పడిపోయారు. మహారాజా, మేము మొదట్లో పొరపాటు చేశాం, ఒక్క మణి కోసం నీలాంటి భక్త మణితో యుద్ధానికి వచ్చాం, లౌకిక మణి కోసం భక్త శిఖామణితో యుద్ధానికి వచ్చాం, అది తప్పే, కానీ ఆ తప్పు కూడా ఒక్కొక్కప్పుడు ఒప్పవుతుంది, మేమే యుద్ధానికి రాకపోతే నువ్వు ఇంత భక్తితో ఈశ్వరుణ్ణి ఆరాధించేవాడివి కాదు, నువ్వు ఆరాధించకపోతే నిన్ను చూచి గొల్ల పిల్లవాడు ఇంట్లో లింగం పెట్టి పూజించడు, ఆయన పూజించకపోతే శివుడు ఇంత అనుగ్రహం చూపించడు, ఇక్కడ బంగారు భవనం వెలిసి రత్నలింగం వెలిసి కలియుగాంతం వరకు మానవుల్ని తరించడానికి ఒక మార్గం వచ్చేది కాదు, మేము అదృష్టవంతులం, నువ్వు అనుగ్రహిస్తే మేము కూడా ఆ లింగం చూస్తామన్నారట. అయ్యో రండి అందరూ చూడొచ్చు అన్నాడు ఆయన. ఈ రాజులందరూ చేతులు కట్టుకుని ఈ రాజు వెంట వెళ్ళారు. స్వయంగా అందరూ భక్తి శ్రద్ధలతో ఆ లింగాన్ని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ఉజ్జయిని మహాకాళేశ్వరుడు మళ్ళీ యథాతథంగా అక్కడ దర్శనమిచ్చాడు. అక్కడికి కూడా వెళ్ళి ఆయన్ని పూజించారు.